నమస్కారం. గతంలో మనం అసలు ఆలోచనలు అంటే ఏంటి, ఆలోచన ధోరణి అంటే ఏంటి, వాటి ఇన్ఫ్లుయెన్స్ మన పనుల మీద ఎలా ఉంటుంది అనే ఒక విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు అటువంటి ఆలోచనలను ఒక రైట్ వేలో ఎలాగ తీసుకెళ్లాలి, ఒక రైట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, విజయం ఎలా సాధించాలి అనే విషయాల పట్ల మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు సిస్టర్ సుమలత గారి ద్వారా. రండి. ఓం శాంతి సిస్టర్.
ఓం శాంతి.
ఇప్పుడు మన రొటీన్ జీవితంలో అనేక రకాల ప్రెషర్స్ కానీ, ఒత్తిళ్లు, లైక్ ఆందోళనలు, అనేక రకాల టెన్షన్స్ తో మన లైఫ్ లీడ్ చేస్తున్నామండి. మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనం నెగటివ్ ఆలోచించే అవకాశం, ఇదివరకు ఇలా అయింది కదా, ఇప్పుడు కూడా ఇలా జరుగుతుందేమో, ఈ పని చేస్తే ఎలా ఉంటుందో అన్న ఒక విధమైన ఒక ఫియర్ తోని మనిషి పని మొదలు పెడుతున్నారు. దాని నుంచి బయటికి రావడానికి, ఇట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేయడానికి ఎటువంటి సాధన, మీరు అన్నారు మైండ్ వాష్ అని, అది ఎలాగ సాధ్యపడుతుంది?
మైండ్ వాషింగ్ కి, లేదా ఇప్పుడు మా దగ్గరికి ఏదైనా మనం ఏదైనా ప్రాబ్లం తీసుకొని వస్తే, ప్రాబ్లం ని కేవలం ఆ టైంలో ఉన్న ప్రాబ్లం లాగానే ట్రీట్ చేశాము అంటే టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు, కొద్దిసేపు నువ్వు కొద్దిగా ఎక్కడన్నా ప్రశాంతంగా కూర్చో, మైండ్ రిలాక్స్ చేసుకో అంటే ఆ వ్యక్తికి అది పాసిబుల్ కాదండి. ఆల్రెడీ టెన్షన్స్ యొక్క ఆలోచన ప్రవాహంతో కొట్టుకుంటున్న వ్యక్తికి ఒక నిమిషం రిలాక్స్డ్ గా కూర్చో అంటే అసలు అది పాసిబుల్ కానే కాదు. కాబట్టి ఏదో ఇప్పుడు మనకి ఇన్స్టంట్ ఫుడ్ వస్తుంది కదా, నువ్వు ఉప్మా చేసుకోవాలంటే ప్యాకెట్ ఓపెన్ చేయి, ఇది వేసేసాయి, వాటర్ అయ్యి అన్నట్లుగా, అలాగా మనిషి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన ప్రతి ఒక్కరు ఏంటి అంటే తనను, తన మనసుని తనే డీల్ చేసుకోవాలి. ఎంత మనం ఒక సైకాలజిస్ట్ దగ్గరికి, ఒక కౌన్సిలర్ దగ్గరికి, ఎన్ని మేనేజ్మెంట్ క్లాసెస్ మనం తీసుకున్నా కూడా, ఇదేదో మనం ఒక స్కూటర్ రిపేర్ కి చేసి డబ్బులు ఇచ్చేసి నువ్వు బాగు చెయ్యి అన్నటువంటి వస్తువు కాదండి మైండ్ అనేది. ఎంత ఫీజు ఇచ్చి ఒక సైకాలజిస్ట్ ని కానీ ఇంకెక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకున్నా కూడా, ఆ ట్రైనింగ్ ని నా మైండ్ లోకి నేను తీసుకోగలగాలి. ఒక మొత్తం 36 వెరైటీల భోజనం ప్లేట్ నా ముందు ఉందనుకోండి, తినాల్సింది నేనే. సో మైండ్ వాషింగ్ కి ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే, నా చుట్టుపక్కల నాకున్నటువంటి పాజిటివ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫస్ట్ నేను గుర్తించగలగాలి. ఇంకొక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఈరోజు యూత్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు థాట్ లెవెల్లో కంట్రోలింగ్ ఎందుకు మిస్ అవుతున్నారు అని అంటే, ఒకసారి యూత్ గ్యాదర్ అయినప్పుడు ఒక చిన్న ప్రశ్న అడిగానండి, చాలా సింపుల్ ప్రశ్న, మీలో ఎంతమందికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది అని అడిగాను. అందరూ చేతులెత్తారండి. సరే నెక్స్ట్ నేనేం అడిగానంటే, సరే రోజుకి మీరు ఎన్ని అబద్ధాలు చెప్తారు అంటే, ఒక అబ్బాయి లేచి 50 దాకా చెప్తాడట రోజుకి. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్నాను, 50 అబద్ధాలు ఏముంటాయి చెప్పడానికి, టైం పాస్ చెప్తారా, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి టైం పాస్ కి ఎలా అబద్ధాలు చెప్తారో అంటే, మా ఫ్రెండ్ ని పిలిచి నేను ప్రిన్సిపల్ తన ఛాంబర్ కు పిలుస్తున్నాడు, ఇప్పుడే అర్జెంట్ గా వెళ్లాలంటే వెళ్ళు అని చెప్తాడు. ఆ ఫ్రెండ్ నిజం అనుకోని ప్రిన్సిపల్ ఛాంబర్ కి వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి అది నిజం కాదు అని తెలుస్తుంది. ఆ ఫ్రెండ్ మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వచ్చేసరికి ఆ అబ్బాయిని చూసి అందరూ నవ్వుతారు, అదొక ఎంజాయ్మెంట్ అండి. ఇలా 50 ఏంటి ఎన్నన్నా చెప్పుకుంటాము అన్నారు. అంటే మైండ్ వాష్ చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ అసలు నేను ఎక్కడ ఆ మరకలు ఏర్పరచుకున్నాను మైండ్ లో అనేది నాకు అర్థం కావాలి. ఈ రోజుల్లో యూత్ ఏంటి అంటే, చాలా ట్రివియల్ మ్యాటర్స్ లో, చాలా చిన్న చిన్న విషయాలలోనే ఇదే నాకు రియల్ ఎంజాయ్మెంట్, ఇదే నా జీవితము అని అందులోనే మునిగిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఎదుటి వాళ్ళు ఫూల్ అవుతుంటే చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అంటే, నేను ఏ విధమైన మెంటాలిటీని డెవలప్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఫూల్ అవుతున్నారా, ఫైనల్ గా నేనే ఫూల్ అవుతున్నానా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే నేనేమంటానంటే, 50 సార్లు నువ్వు అబద్దాలు చెప్పి ఎదుటి వాళ్ళని ఫూల్ చేస్తున్నావు అనుకోవద్దు, 50 సార్లు నువ్వే ఫూల్ అయ్యావు అనుకో అని చెప్తారు. సో ఆ మైండ్ ఇన్ని ఇంత ఎదుటి వాళ్ళని ఫూల్ చేసి బాధ పెట్టి, లేకపోతే ఇదే ఎంజాయ్మెంట్ అనుకునేసరికి మనసు మీద తెలియని ప్రెషర్స్ అనేవి ఏర్పడ్డాయండి. ఆ ప్రెషర్ నెమ్మదిగా ఒకదాని మీద ఒకటి ఏర్పడిన కారణంగా మనసు అనేది ఎంత ఇన్ఫీరియర్ అయిపోయింది అంటే, ఈ రోజు మైండ్ ని నువ్వు చెయ్యగలవు అని చెప్పినా కూడా నేను చెయ్యలేను అనే అంటున్నారు వాళ్ళు. సో వాషౌట్ చెయ్యాలి అంటే ఫస్ట్ ప్రాసెస్ ఆలోచనలు అసలు అలవాట్లుగా ఇలా మారుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇదే స్టూడెంట్ మనం అడిగితే అతని జీవితంలో అన్ని లైట్ గా తీసుకునే అలవాటు ఏర్పడుతుంది. ఆ అలవాటు ఎందుకు ఏర్పడింది అంటే ఈ రోజు కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు ప్రతిదీ లైట్ గా తీసుకునే అలవాటు ఉంది కాబట్టి. కాబట్టి ఆలోచనలు అలవాట్లలోకి ఎలా మారుతుంది అంటే దానికి ఒక 3-step ప్రాసెస్ ఉందండి. ఆలోచనలు వేలకు వేలు వచ్చేస్తూ ఉంటాయి, కానీ నిర్ణయం తీసుకునేది కూడా ఒక ఇంటలెక్ట్ ఉందండి. అందుకే ఎవరైనా కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోకపోతే, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోతే ఆ మాత్రం బుద్ధి లేదా అని అంటాం, ఆ మాత్రం మనసు లేదా అని అను. మనసు అనేదాన్ని ఒక సందర్భంలో ఉపయోగిస్తాము, బుద్ధి అనేదాన్ని ఇంకో చోట ఉపయోగిస్తాం. సో బుద్ధి అనేది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆ ఆలోచనలు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకోగల శక్తిని బుద్ధి అని అంటాం. సో ఇది ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఇలా చెయ్యాలా ఇలా చెయ్యాలా అని ఒక రెండు మార్గాలు కనిపిస్తాయి ఆ వ్యక్తికి. ఈ రెండిట్లో ఏది చెయ్యాలి అని బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా అతడు ఒక అలవాటును అలవాటు చేసుకుంటాడు. కాబట్టి ఆలోచనలు అనేవి ఈ విధంగా అలవాట్లలోకి మారుతాయి. ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకుని ఆలోచనలని కంట్రోల్ గా పెట్టుకోవాలి.
తర్వాత ఒకసారి అలవాటు అయిన తర్వాత దాన్ని మానడం చాలా కష్టం అంటారు.
అవునండి,
ఏదైనా కానీ అది కూడా మన ఆలోచన మార్చుకుంటేనే అలవాటును మార్చుకోగలుగుతాం.
అవును,
అంటే ఆలోచనలకి అంత శక్తి ఉందన్నమాట.
అవునండి,
అంతే కదా,
అది థాట్స్ ఆర్ రిసోర్స్ అని అంటాం. ఇప్పుడు వాటర్ ఎలా అయితే ఒక రిసోర్స్ కదా, ఆ రిసోర్స్ ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు ఈ భూమికి ఒక రిసోర్స్ అన్నమాట. అది పంట పొలాలకి వాటికి వీటికి మనం ఉపయోగించవచ్చు, కానీ అది ఎప్పుడు ఉపయోగించవచ్చు, మనం డ్యామ్స్ రిజర్వాయర్స్ అన్నిటినీ కట్టి ఆ వాటర్ ని చక్కగా రిజర్వ్ చేసి అవసరమైనప్పుడు వాటిని కాలువల ద్వారా వదిలితేనే ఆ వాటర్ ద్వారా మనకి ఒక మంచి రిసోర్స్ఫుల్ ఉపయోగం అనేది ఉంటుంది. అదే ఒకవేళ డ్యామ్స్ రిజర్వాయర్స్ అనేవి లేవు అనుకోండి, అదే వాటర్ ఒక వరదలాగా వచ్చి పొలాల్ని ఊర్లని అంతా ఫ్లడ్ లాగా కొట్టేసుకుంటూ వెళ్తుంది. అదే విధంగా వేలకు వేలు మనసులో వచ్చే ఆలోచనలు అనేవి అది కూడా ఒక పెద్ద రిసోర్స్ అండి. మనిషిని మంచి దోవలో పెట్టాలన్నా చెడు వైపుకు తీసుకువెళ్లాలన్నా మెయిన్ రిసోర్స్ మీరన్నట్టుగా ఆలోచనలు. ఈ ఆలోచనలని మెడిటేషన్ అనే ఒక మంచి ఉపాయంతో పాజిటివ్ ఛానల్లో మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనకి రైట్ థింకింగ్ అనేది అర్థమవుతుంది.
సిస్టర్ మీరు చెప్పిన విధంగా బుద్ధి అనేది చెప్పారంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలుసుకునే అవిచక్షణ జ్ఞానం అంటారు కదా దాన్ని, మరి అసలు ఈ రైట్ థింకింగ్ అనేది ఎలా అలవడుతుంది?
రైట్ థింకింగ్ అంటే అండి, ఫస్ట్ అసలు రైట్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఏది మంచి ఏది చెడు అని కరెక్ట్ గా విచక్షించగలిగే శక్తినే మీరన్నట్లుగా బుద్ధి అని అంటాం. ఈ రైట్ థింకింగ్ అంటే ఇప్పుడు చాలా మందికి స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. అయితే ఈ రైట్ థింకింగ్ లో స్మోకింగ్ యొక్క ఎగ్జాంపుల్ మనకి చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉంటుందండి. ఈ రైట్ థింకింగ్ లో ఏది మంచి ఏది చెడు అని ఎలా అయితే ఒక బంగారు వ్యాపారస్తుడు అతని దగ్గరికి ఎవరైనా ఒక బంగారు నగ తీసుకొచ్చి ఇది బంగారమా కాదా అంటే గీటు రాయి మీద గీసి అది బంగారమా కాదా అని అతడు చెప్పగలడు. అదేవిధంగా మనిషి కూడా ఒక్కొక్కసారి తను ఎదురు అయ్యేటువంటి పరిస్థితులు ఇది నిజమైనదా కాదా, దీనికి నేను ఎటు వెళ్లాలి అని సరైన రీతిలో రైట్ థింకింగ్ చేయడానికి గీటు రాయి అతడి పాజిటివ్ థింకింగ్ అని చెప్పొచ్చండి. ఎంతో మందికి ఎంతో విచక్షణ ఉన్నా కూడా ఇంకా ఈ రోజుల్లో తప్పు జరుగుతూనే ఉంది. అందుకే ఒక పెద్ద మనిషి అన్నారు, ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కరప్షన్ చెడ్డవాళ్లు చెడు చేస్తున్నందుకు కాదు, మంచి వాళ్లు మంచి చెయ్యకపోవడమే అని. దీన్ని మనం నిజంగా మన నిజ జీవితంలో ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆ రైట్ థింకింగ్ అనేది అసలు ఫస్ట్ ఏది రైట్ ఏది రాంగు అని మన బుద్ధి ద్వారా క్లియర్ గా అర్థం చేసుకోగలిగినప్పుడు మనం ఆ మార్గంలో వెళ్తాం. కానీ తప్పు అని తెలిసినా కూడా ఎందుకు ఇంకా మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నాము అనంటే, తప్పు అని తెలిసినప్పుడు దానిని వదులుకోగలిగే శక్తి మనిషికి ఇంకా లేదు. అది తప్పు అని తెలిసినా కూడా ఇంకా ఆ మార్గంలో ఉన్నటువంటి టెంపరరీ ప్లెజర్స్ కే అలవాటు పడ్డాడు, గాని అది వదిలితే కొద్దిగా కష్టపడాలి, కొద్దిగా త్యాగం చేయాలి, కానీ రైట్ థింకింగ్ ని మనిషి వదిలిపెట్టేస్తున్నాడు.
సిస్టర్ మీరు చెప్పినట్టుగా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రతి వాళ్ళకి తెలుసు, స్మోక్ చేస్తున్న వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మానాలి అని కూడా అనుకుంటారు. కానీ చాలా మంది దగ్గర వింటుంటాం, ఏంటోనండి మానేయాలి అనుకుంటున్నాం కానీ మానేయలేకపోతున్నాం, ప్రతిసారి కూడా ఈ రోజు నుంచి మానేద్దాం అని అనుకుంటాము, న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. దేనివల్ల, వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్?
దానికి మెయిన్ రీజన్ అండి, వాళ్ళ మైండ్ ని వాళ్ళ అదుపులో పెట్టుకునే శక్తి వాళ్ళు కోల్పోయారండి. రోజు రోజుకి మనం వాళ్ళని ఒకసారి మనం కదిలిస్తే, ఒకప్పుడు ఉన్నంత శాంతం నాకు ఇప్పుడు లేదు, తొందరగా కోపం వచ్చేస్తుంది, ఒకప్పుడు ఉన్నంత మెమరీ నాకు ఇప్పుడు లేదు, ఊరికే మర్చిపోతూ ఉన్నాను అంటే, ఒకప్పుడు మనలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నెగటివ్ ఎన్విరాన్మెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేసిన కారణంగా మనలో ఉన్న క్వాలిటీస్ ని నెమ్మది నెమ్మదిగా మనమే ఆ పర్సంటేజ్ ని తగ్గించుకుంటూ వస్తున్నాం. ఒక సిచ్యువేషన్ వచ్చింది, స్మోకింగ్ అనే సిచ్యువేషన్ వచ్చింది, ఆ స్మోకింగ్ అలవాటు చేసుకోవాలి అని ఆ వ్యక్తి అలవాటు చేసుకోకపోవచ్చు. అది సొసైటీ కారణం కావచ్చు, పియర్ ప్రెషర్స్ అని అంటాము, తోటి వాళ్ళు నువ్వు ఇలాగే చెయ్యాలి అని అంటారు, లేకపోతే ఈ రోజుల్లో యూత్ లో అదొక ఫ్యాషన్ సింబల్ అని అంటారు, అంటే సిగరెట్ కాలకపోతే ఇతడు ఈ రోజు కాంటెంపరీ యూత్ కాదు అని, అలా రకరకాల కామెంట్స్ వినాల్సి వస్తుందేమో అన్న భయంతో కూడా అది చెడు అని తెలిసినా కూడా వాళ్ళు అటువైపు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనం రైట్ థింకింగ్ అనేదైతే మనం అనుకుంటున్నామో, నేను అక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్ లోకి వెళ్లాలా, లేకపోతే ఈ స్మోకింగ్ అనేది రాంగ్ అని తెలుసు కాబట్టి నా రూల్ పైన నేను నిలబడి ఉండాలా అనే ఆ రెండు మార్గాల గురించి వాళ్ళు కొద్దిగా ఆలోచించాలండి. ఇక్కడ మనకి రైట్ థింకింగ్ అనే దానిపైన టాపిక్ అనేది వస్తుంది. అయితే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ని దాటగలిగేంత మానసిక శక్తి ఆ సమయంలో మనిషికి ఉండాలి. సిచ్యువేషనే మనల్ని మింగేసే విధంగా మనం ఒకవేళ మనసు వీక్ గా కనుక పెట్టుకుంటే తప్పకుండా ఇలాంటి అలవాట్లకి మనం బానిస అయిపోతూ ఉంటాం. ఒక ఇంకా ప్రాక్టికల్ గా జరిగే ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి. ఒక ఫ్రెండ్ రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇంట్లో చదువుకుంటూ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ కి ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేసి, ఈ రోజు కొత్తగా సినిమా ఒకటి రిలీజ్ అయింది, మన ఫేవరెట్ హీరో, నాకు టికెట్స్ దొరికాయి, నువ్వు రా అని చెప్తాడు. ఈ ఫ్రెండ్ లేదు లేదు రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అలా ఎలా వెళ్తాము, నేను రాను, సినిమా ఏముంది, తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత చూసుకోవచ్చు కదా, నేను రాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కానీ ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, నేను వస్తున్నాను సినిమాకి అంటాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే లెవెల్స్ అండి. ఫస్ట్ అసలు ఏది రైటు ఏది రాంగ్ అనేది అతనికి తెలుసు, ఎగ్జామ్స్ అప్పుడు చదువుకోవాలి, సినిమా ప్రయారిటీ కాదు అని ఆ స్టూడెంట్ కి తెలుసు. కానీ 2 నిమిషాల తర్వాత ఎందుకు మళ్ళీ సినిమాకి వెళ్లాలి అని డిసైడ్ చేసుకున్నాడు అంటే సినిమా యొక్క టెంప్టేషన్ అతనికి రైట్ అనిపించింది. దానిని ఆ టెంప్టేషన్ ని ఓవర్కమ్ చేసుకోగలిగే కంట్రోలింగ్ పవర్, మైండ్ కంట్రోలింగ్ పవర్ ఏదైతే ఉందో ఆ టైంలో అతనికి లేదు. సినిమాకి టెంప్ట్ అయిపోవడమే అలవాటు అయిపోయింది మనసుకి, కానీ మనసుని కంట్రోల్ చేసుకునే అలవాటు మనసుకు లేదు. అందుకనే వెంటనే ఫోన్ చేసి నేను సినిమాకు వస్తాను అని అన్నాడు. ఎందుకు సినిమాకి వెళ్తున్నావు అంటే మళ్ళీ అతనికి రీజన్స్ ఉంటాయి, నేను అన్ని చదివేసుకున్నాను, వచ్చిన తర్వాత 1 అవర్ లో నేను అన్ని బ్రష్అప్ చేసేసుకోగలను, రీజన్స్ ఎన్నో చెప్పొచ్చు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సిచ్యువేషన్ మనల్ని రాంగ్ వైపుకు తీసుకువెళ్ళడానికి మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని దాటాలి అంటే దానికంటే కూడా ఎక్కువ పవర్ మన మనసుకి మనం తెచ్చిపెట్టుకోవాలి. అది తెచ్చిపెట్టుకోవడం అంటే అది ఇన్స్టెంట్ కాదండి. సూపర్ మార్కెట్ లో వెళ్లి నాకు ఇంత ఎనర్జీ కావాలి అని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నట్టుగా నాకు ఇంత ఎనర్జీ కావాలని ఒక ఓవర్ నైట్ లో వచ్చే ప్రాసెస్ మాత్రం కాదు. ఈ కంట్రోలింగ్ పవర్ కి, మైండ్ కంట్రోలింగ్ కి మనకి ఇక్కడ కావాల్సింది మెడిటేషన్. మెడిటేషన్ అంటేనే పాజిటివ్ థాట్స్, హిందీలో అందుకే అంటారనమాట మెడిటేషన్ అని అంటే ఆలోచనలు లేకుండా ఉండటాన్ని మెడిటేషన్ అని అనరు. మెడిటేషన్ అంటే ఆలోచనలని పాజిటివ్ ఛానల్లో పెట్టడమే మెడిటేషన్. ఎందుకంటే మనిషి నైజం ఏంటి అంటే నిద్రపోతున్నా కూడా ఈ మనసు వర్క్ చేస్తూనే ఉంటుంది. మనకి కలలు ఎందుకు వస్తాయండి? ఆ టైంలో కూడా మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి కలలు వస్తాయి. కాబట్టి మనసు యొక్క తత్వం ఏంటి అంటే ఆలోచిస్తూనే ఉంటుంది. అది మంచి ఆలోచించవచ్చు, వేస్ట్ ఆలోచించవచ్చు, నెగిటివ్ ఆలోచించవచ్చు. మెడిటేషన్ అనేటటువంటి దాన్ని మన జీవితంలో ఎప్పుడైతే తీసుకొస్తామో అప్పుడు అందులో ఎక్కడ నేను దేనికి చెక్ పెట్టాలి, పాజిటివ్ థాట్స్ నాలో ఎంత ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నాకు కోపం ఎక్కువ అనుకోండి, నాకు కోపం పోవాలి కోపం పోవాలి కోపం పోవాలంటే నాకు కోపమే గుర్తొస్తుంది. లేదా నేను ఏమి ఆలోచించకూడదు, నాకు ఏ ఆలోచన రాకూడదు అనుకుంటే నాకు ఏ ఆలోచన రాకూడదు అనేది కూడా అది కూడా ఒక ఆలోచనే. కాబట్టి మైండ్ ఎప్పుడు కూడా జీరో థాట్ లెవెల్లో ఉండదు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్ ని ఎలాగ నేను పాజిటివ్ ఛానల్లో పెట్టాలి. మైండ్ కంట్రోల్ చేసుకోవాలి అంటే ఒక టెక్నిక్ ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు, పాస్ట్ గురించి వస్తున్నటువంటి వేస్ట్ ఆలోచనలు ఒకవేళ నాలో ఉన్నాయి అని అంటే దానిని వెంటనే నేను డైవర్ట్ చేసుకోగలగాలి. పాస్ట్ గురించి ఏదో ఆలోచన వస్తుంది, వెంటనే నేను నాది అర్థం చేసుకుని ఏదైనా ఒక మంచి బుక్ తీసుకుని చదవాలి, లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడండి, ఒక మంచి చిట్చాట్ చేసుకోండి, లేది కాకపోతే పోయి పడుకోండి. అందుకే చాలా మందికి నిద్ర అనేది చాలా ఎనర్జీ ఇస్తుంది. నిద్రలో చాలా ఫ్రెష్ ఎనర్జీస్ అన్ని మళ్ళీ మళ్ళీ రివైవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మొదటి టెక్నిక్ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మెడిటేషన్ ని ఇంప్లిమెంట్ చేయండి. రెండవది, నెగిటివిటీ కానీ వేస్ట్ థాట్స్ కానీ వస్తున్నాయి అని తెలిసినప్పుడు దానిని ఎంటర్టైన్ చేయకండి. ఒక గెస్ట్ మన ఇంటికి వచ్చారు అన్నప్పుడు వాడికి టీ కాఫీ అన్ని అందిస్తే అతిథి సత్కారాలు బాగా చేశాము అని మళ్లీ మళ్లీ మన ఇంటికి రావాలని ఫీల్ అవుతారు. అదే సరిగా పట్టించుకోలేదనుకోండి, వీళ్ళ దగ్గరికి ఎందుకులే రావడము అని అంటారు. అదే విధంగా నెగిటివ్ థాట్ అనేది ఒక గెస్ట్ అనుకుందాం, నన్ను కదిలించడానికి ఆ నెగిటివ్ థాట్ నా మనసు అనే ఇంటిలోకి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది, నిజమే కదా ఆ పాస్ట్ లో అలా జరిగింది కదా, అలా జరుగుండాల్సింది కాదు కదా అని ఇంకో నాలుగు నెగిటివ్ ఆలోచనలతో నేను ఒక నెగిటివ్ థాట్ కి అతిథి సత్కారం చేస్తే అదేమనుకుంటుంది అంటే ఇది చాలా బాగుంది, నేను ఇక్కడ నాకు చాలా మంచి షెల్టర్ దొరుకుతుంది అని ఇంకో నాలుగు నెగిటివ్ థాట్స్ ని తీసుకొచ్చి మన మనసులో గూడు కట్టుకుని కూర్చుంటుంది. కాబట్టి ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఇగ్నోర్ చేసేయండి, దాన్ని పట్టించుకోకపోతే వీళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వేస్ట్, వీళ్ళు ఏమి చెయ్యట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని అన్నా వెళ్ళిపోతుంది. లేదా ఒక రెండు మూడు ఆలోచనలు మీరు ఆలోచించినా కూడా వెంటనే దాన్ని డైవర్ట్ చేసేసేయండి. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని చేయలేకపోయినా బుక్స్ చదవడమో ఫ్రెండ్స్ తో మాట్లాడడమో అలాంటి డైవర్షన్స్ పెట్టుకుంటే నెమ్మది నెమ్మదిగా మనసు యొక్క కళ్ళెం అనేది మన చేతిలోకి వస్తుంది.
మీరు మెడిటేషన్ అన్న పదం వింటే నాకు ఒక ఎక్కడో చదివినట్టు గుర్తు, ధ్యానం చేయడం కాదు ధ్యానంలో ఉండటం అని. చాలా తేడా ఉంది. ధ్యానం చేయడం అనరు, ధ్యానంలో ఉండటం అంటే ఏ పని చేస్తున్నా దాన్ని ఏకాగ్రతతో చేయడమే మెడిటేషన్ అని. అది మీరు కొంచెం వివరంగా చెప్తారా? అది
తప్పకుండా అండి. మెడిటేషన్ అనేది ఒక డ్యూటీ లాగా నేను అది చెయ్యాలి, ఆఫీస్ కు వెళ్ళాలి అని చెయ్యాలి అనే పదంలోనే ఒక డ్యూటీ మైండెడ్నెస్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఏకాంతంలో ఎప్పుడైతే నేను ఉంటానో అప్పుడు ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా జరుగుతుంది, అంటే ఆత్మ పరిశీలన అని అంటాం. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం ఆలోచించాను, ఎంత ఉపయోగకరమైన ఆలోచనలు ఆలోచించాను అంటే ఏకాంతంలో కూర్చొని నాకు నేను టైం ఇచ్చుకోగలిగినప్పుడే, నాకు నేను అపాయింట్మెంట్ ఇచ్చుకోగలిగినప్పుడే నా స్వ ఉన్నతి అనేది నేను ఆశించగలను. మనం ఎంతో మందికి అపాయింట్మెంట్ ఇస్తాం, ఈరోజు అక్కడికి వెళ్తాము, ఈరోజు పిల్లలతో మాట్లాడతాము, అక్కడికి వెళ్తాము, బయట ప్రపంచం అందరికీ అపాయింట్మెంట్ ఇస్తాం, కానీ ఈ హడావిడి జీవితంలో నన్ను నేనే మర్చిపోయాను. కాబట్టి ఏకాంతంలో ఉండి నన్ను నేను ఆలోచించుకొని నా గురించి, నా ప్రగతి గురించి ఎప్పుడైతే ఆలోచిస్తానో అప్పుడు మీరు అన్నట్లుగా అది మెడిటేషన్ లో ఉండటము అనేది అక్కడ సాధ్యమవుతుంది.
అలా చేస్తేనే ఆ పని తాలూకు జ్ఞాపక శక్తి, లైక్ మెమరీ అనేది మనకు ఉండిపోతుందని ఇందాక అనుకున్నాం మనం, కొన్ని గుర్తుండవు అనేసి. అంటే ధ్యానంలో ఉండకుండా ఏదో పరధ్యానంగా చేస్తాం కాబట్టి ఆ విషయాలు గుర్తుండవేమో అని. అసలు ఈ జ్ఞాపక శక్తికి సంబంధించి ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి మనం? ఇప్పుడు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ కొన్ని గుర్తు పెట్టుకోవాలి అనుకున్నా మర్చిపోతూ ఉంటాం. ఎందుకు జరుగుతుంది అసలు ఇది?
ఒకటండి, ఇందాక మనం అనుకున్నట్లుగా ఒకటి మర్చిపోవడం కూడా ఒక అలవాటు పెట్టేసుకున్నాం. ఈ మర్చిపోవడము అనేది ఏది మర్చిపోవాలి ఏది మర్చిపోకూడదు అనేది కూడా కొద్దిగా మనం దాని గురించి అనలైజ్ చేయాలండి. ఒక స్పిరిచువల్ పర్సన్ ఏమన్నాడంటే మరుపు మనిషికి వచ్చి ఉన్న వరము అని. కాబట్టి కొన్ని పాస్ట్ గాయాలను మర్చిపోవడం కూడా మంచిదే, కానీ అవసరమైన వాటిని మర్చిపోతే చాలా నష్టపోతాం. సో కొంతమంది కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుని దాన్ని ఓవరాల్ గా యూజ్ చేసేస్తారండి. అవసరమైనవి కూడా ఎందుకు మర్చిపోతున్నాను అంటే ఎందుకు వచ్చిందిలే బాబు, అన్నిటిని మర్చిపోతూ పోదాము, ఏది అంటే లైఫ్ ముందుకెళ్తూ ఉంటే ఏది దొరికితే దాన్ని తీసుకుని లైఫ్ ను గడిపేద్దాము అన్నటువంటి నేచర్ తో ఒకవేళ కొంతమంది ఉంటే దాని కారణంగా కూడా వాళ్ళు మర్చిపోయే అలవాటు ఉండొచ్చు. లేదా దానికి కారణము రొటీన్ మీద వాళ్ళకు ఒక విసుగు కలిగి ఉండొచ్చు, కొన్ని రొటీన్ గా వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఒకవేళ వాళ్ళు అలా మర్చిపోతున్నారు అని అనిపిస్తే కొద్దిగా కొన్ని టెక్నిక్స్ ఉపయోగించండి. ఎప్పుడు పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, రాసుకోండి ఏం చెయ్యాలి. ఆ వాళ్ళు ఏదో నంబర్ చెప్పారు, ఆ నాకు గుర్తుంటే అలా పర్లేదులే అని జస్ట్ అలా వెళ్లిపోవడం కాకుండా మన ప్రాబ్లం మనకి తెలుసు, నేను మర్చిపోతాను కాబట్టి రాసుకోండి. మళ్ళీ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, నాకు అన్ని గుర్తుంటాయిలే, నాకు ఇంకోసారి ఎవరు రెండోసారి గుర్తు చేయని అవసరం లేదులే అని అలా అన్న వాళ్ళే చాలా సార్లు మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మనల్ని మనం ఒక సిద్ధాంతపరంగా ఒక మంచి ఒక ఫ్రూట్ఫుల్ గా మనల్ని మనం తయారు చేసుకోవాలి అంటే ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ మెమరీ టెక్నిక్స్ పెట్టుకుంటే నష్టమేమీ లేదండి.
సిస్టర్, సాధారణంగా మనిషి జీవితంలో పారాడైమ్ షిఫ్ట్ అంటారు చూడండి, అంటే ఏదైనా అనూహ్యమైంది అది ఊహించని ఏదైనా పరిణామం జరిగినప్పుడే మన లైఫ్ స్టైల్లో మార్పు సంభవిస్తూ ఉంటుంది. అది చెడుగా మారచ్చు మంచిగా మారచ్చు ఏదైనా కావచ్చు. అయితే అలా కాకుండా అది అయ్యేదాకా కూర్చోకుండా ఇప్పుడే మన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి, మన మనం అనుకున్న దారిలో మనం ప్రయాణం చేయటం లేదు అని రియలైజ్ అయిన మరుక్షణం మన ఆలోచనల ధోరణి ద్వారా మన లైఫ్ మార్చుకోవచ్చా?
తప్పకుండా మార్చుకోవచ్చండి. కొన్ని మనము రొటీన్ గా కొన్ని పెట్టేసుకుంటూ ఉంటాం, నా అదృష్టం ఇంతే. మీరు అన్నట్టుగా సడన్ గా ఏదన్నా ఒక లాటరీ తగిలిది, ఒక బీదవాడు షావుకారుగా అయిపోతే కోటీశ్వరుడు అయిపోతే అప్పుడు అతని టెండెన్సీ మారిపోయి అప్పుడు మళ్ళీ అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగచ్చు. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది అతడు బీదవాడిగా ఉన్నప్పుడు కూడా అతడు ఏ విధంగా తన సక్సెస్ ని ఊహించవచ్చు, తన జీవితంలో ఎలా అతడు సక్సెస్ తీసుకురావచ్చు అతడి ఆలోచన విధానంతో అనేది మనం దాని గురించి ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మళ్ళీ మనకి అసలు విజయము అంటే ఏంటి అని ఆలోచిస్తే ఇందాక మనం అనుకున్న ఎగ్జాంపుల్లో అతడు కోట్లు సంపాదించడం విజయం కాదండి, ఎందుకంటే అతడు కష్టపడిన సంపాదించలేదు. కానీ విజయము అన్నది అతడి మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అతడు చుట్టుపక్కల ఉన్నటువంటి తన చిన్న గుడిసెలో కూడా నేను సంతోషంగా ఉన్నాను అని అనుకోగలిగితే అప్పుడు అతడు నిజంగా ఒక పాజిటివ్ థింకర్, ఒక విజయాన్ని సాధిస్తున్నటువంటి వ్యక్తి అని అనుకోవచ్చు. ఈ రోజుల్లో మనం చాలా చూస్తున్నాం, రోడ్ మీద ఫుట్ సైడ్ ఫుట్పాత్ మీద పడుకున్న వాళ్ళు హ్యాపీగా పడుకుంటున్నారు, 5-star హోటల్స్ లేకపోతే బంగ్లాలో ఉన్న వాళ్ళు నిద్ర పట్టక అటు ఇటు మసులుతూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి విజయము అంటే ఏంటి అసలు? మన జీవితంలో వస్తున్నటువంటి మార్పులకి మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళగలుగుతున్నామా? ఒక మంచి ఎగ్జాంపుల్ ఉందండి, ఒక తుఫాను వరద లాగా వచ్చినప్పుడు భూమికి ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు, అంటే తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత చూస్తే పెద్దగా నిటారుగా నిలిచిన కొమ్మలు చెట్లు అన్ని పడిపోయినాయి, విరిగి పడిపోయినాయి, చిన్న మొక్క మాత్రము అలాగే ఉంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ తుఫాను వరద ఏదైతే నీటి ప్రవాహం ఎటువైపు ఉందో అటువైపు ఆ చిన్న మొక్కలు టెండర్ గా అటు ఇటు మూవ్ అవుతున్నాయి, కాబట్టి అక్కడ ఏమి ఆ మొక్కకి నష్టం కలగలేదు. అదే స్టబ్బన్ గా నిల్చున్నటువంటి ఆ నిటారుగా ఉన్నటువంటి చెట్టు నేను ఇంతే అని నిల్చుంది కాబట్టి రివర్స్ లో వస్తున్నటువంటి వాటర్ ఫ్లోకి తట్టుకోలేక పడిపోయింది. మనిషి కూడా ఫ్లెక్సిబుల్ గా ఉన్నంతసేపు వాటర్ ఎలా అయితే ఎందులో గ్లాస్ లో పోస్తే గ్లాస్ లో ఉంటుంది, సముద్రంలో కలిస్తే సముద్రం వాటర్ లో షేప్ తీసుకుంటుంది. అదే విధంగా నా ప్రమేయం లేకుండా నా చుట్టుపక్కల పరిస్థితులు ఒకవేళ నా చుట్టుపక్కల కష్టాలు వస్తే దానికి తగ్గట్టుగా నేను మలుచుకోగలిగి ఫ్లెక్సిబుల్ గా ఉండగలిగినప్పుడే, అటువంటి ఆలోచన ధోరణిని మనిషి అలవాటు చేసుకోగలిగినప్పుడే అతడు విజయాన్ని సాధిస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా ఎవరున్నా నేనింతే అని ఒకవేళ ఎవరైనా అంటే మాత్రము వాళ్ళు చాలా రిలేషన్స్ పరంగా కానీ కలుపుకోలుగా ఉండలేకపోవడము, ఒక రిజర్వ్డ్ నేచరు, తెలియకుండా ఏదో ఒక ఎప్పుడు ఒంటరిగా ఉండడము, ఆ స్టెబ్బర్నెస్ యొక్క ఎఫెక్ట్స్ చాలా సివియర్ గా ఉంటాయండి. కాబట్టి సడన్ గా వచ్చే చేంజెస్ ని మనం నిజంగా యాక్సెప్ట్ చేయగలగాలి అంటే మనమున్న సిచ్యువేషన్ లోనే పాజిటివిటీస్ ని మనం వెతకాలి. అందుకే ఒక పూరి గుడిసులో ఒక ఇద్దరు దంపతులు ఉన్నారంట. వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్లి, స్వామి ఇదేంటి, ఎంత కష్టపడ్డా కూడా ఇదే గుడిసె ఇదే ఇంట్లో ఉంటున్నాం, ఎంత చిన్న ఇల్లు, మాకెంత కష్టం అవుతుంది అంటే, సరే మీ ఇద్దరితో మీరేం చేస్తుంటారు అంటే, మాకు ఒక 25 మేకలు అవన్నీ ఆవులు అన్ని ఉన్నాయి అంటే, సరే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, ముందు మీకున్నటువంటి 4 ఆవుల్ని మీ ఇంట్లో పెట్టండి, మీతో పాటే అవి మీ ఇంట్లోనే ఉండాలి అని అన్నారంట. ఇదేంటి గురువు ఇలా చెప్తున్నారు అని మా 4 ఆవుల్ని గుడిసెలో పెట్టారు. ఇంకా వారం తర్వాత మళ్ళీ వచ్చి, గురువు గారు మీరు చెప్పినట్టే చేశాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, 25 మేకలను కూడా మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టండి అన్నారట. మళ్ళీ వారం తర్వాత వెళ్తే మళ్ళీ అన్నారు, ఇప్పుడు ముందు ఆవుల్ని మళ్ళీ వాటి ప్లేస్ బయటకు పంపించేయండి అన్నారు. కొద్దిగా వాళ్ళిల్లు కాస్త వాళ్ళకి స్పేషియస్ గా కనిపించింది. ఇంకో వారం తర్వాత మళ్ళీ అడిగితే, ఇప్పుడు ఆ మేకలన్నింటినీ ఇప్పుడు మళ్ళీ బయటకి వాటి పాకలోకి పంపించు అంటే, ఆ ఇద్దరు దంపతులకి ఆ చిన్న గుడిసె ఎంత మహల్ లాగా ఎంత స్పేషియస్ గా అనిపించింది అంటే, ఎంత బాగుంది ఇది అని అనుకున్నారు. అంటే గురువు గారు చెప్పింది ఏంటి అంటే, అక్కడ ఇదే ఇల్లు ఉంది కదా అంటే, పోనీ కష్టపడి పెద్ద బంగ్లా కట్టుకో అని చెప్పలేదండి. అక్కడ నువ్వు ఉంటున్న దాంట్లోనే నువ్వు చూసే ధోరణి ప్రకారంగా నువ్వు ఏ యాంగిల్ లో చూస్తావో ఆ యాంగిల్ లోనే కనిపిస్తుంది అనేది వాళ్ళకి అర్థం చేయించినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళ మైండ్స్ లో వచ్చింది. ఆలోచన విధానం వాళ్ళది మారింది. ఆ ఆలోచన విధానం మారినప్పుడు అప్పుడు వాళ్ళు విజయం కోసం చేసే ప్రయత్నాలలో కూడా చాలా మార్పు అనేది ఉంటుంది. అదే రియల్ సక్సెస్ అని అంటాం.
థ్యాంక్ యూ సిస్టర్. చూసారు కదండి, మన సంతోషం, మన ఆనందం, మన విజయం అన్ని కూడా మన ఆలోచన ధోరణిని బట్టే ఉంటాయి. మనం ఎంత సంతృప్తిగా ఉంటే ఆనందం అంతా ఉంటుంది అని చాలా చక్కగా చెప్పారు సిస్టర్ సుమలత గారు. మరి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో అనేక విషయాలు తెలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం.